ఓం నమ శివాయ. హాయ్ పిల్లలు, మనం లాస్ట్ ఎపిసోడ్లో శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ నైట్ అక్కడ గడిపాడని తెలుసుకున్నాం కదా. ఏ రోజైతే శత్రుఘ్నుడు అక్కడ ఉన్నాడో సేమ్ డే సీతాదేవికి డెలివరీ అయిందన్నమాట. అయితే వాల్మీకి మహర్షి దగ్గరికి, ముని పత్నుల దగ్గర ఉంటుంది కదా సీతాదేవి, సో ఆ ప్లేస్ నుంచి కొంతమంది వచ్చి చెప్పారన్నమాట, ఆవిడికి ఇద్దరు పిల్లలు పుట్టారు, మీరు అర్జెంటుగా రావాలి అని. ట్విన్స్ పుట్టారన్నమాట. అయితే విషయం విన్న వెంటనే వాల్మీకి మహర్షి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు చాలా చక్కగా ఉన్నారన్నమాట. మరి సీతాదేవి చాలా అందగత్తే శ్రీరామచంద్రుడు కూడా అందగాడు. మరి వాళ్ళ పిల్లలంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటారు కదా. సో అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని చూసి, పిల్లలు పుట్టిన తర్వాత రాక్షసులు బాధలు, భూత పిశాచాల బాధలు ఇలాంటివి ఏమీ లేకుండా ఉండడానికి కొన్ని రక్షలు అవి కడతారన్నమాట. సో వాల్మీకి మహర్షి కొన్ని దర్భలు తీసుకున్నాడు. దర్భల్ని కుశలు అని కూడా అంటారు. సో ఆ కుశలను తీసుకొని, కొన్ని తెల్ల వట్టివేర్లను తీసుకొని కొన్ని రక్షా కార్యక్రమాలని నిర్వహించాడు. దాని తర్వాత అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళు, వాళ్ళకి చెప్తున్నాడనమాట, ఇందులో ముందు పుట్టిన వాడికి ఇదిగో ఈ నేను ఇస్తున్న ఈ కుశలతో ఆయనకి రక్ష కట్టండి, అతని పేరు కుశుడు అని పెడతాం. రెండవ వాడికి వట్టివేళ్లతో చెయ్యండి, అతని పేరు లవుడు అని పెడతాం. సో ఈ కవలలు ఇద్దరు కూడా కుశలవులు అని ప్రఖ్యాతి గాంచుతారు. వీళ్ళిద్దరికీ కుశలవులు అని పేర్లు పెడుతున్నాను. పెద్దవాడి పేరు కుశుడు, రెండవ వాడి పేరు లవుడు. అందుకే మనం అనుకున్నాం కదా ముందు లవకుశ సినిమాని, ఆ పేర్లు ఇవే అన్నమాట, లవుడు కుశుడు. కుశుడు పెద్దవాడు, లవుడు చిన్నవాడు. సో అలా పేరు పెట్టాడు వాళ్ళిద్దరికీ. అయితే వాళ్ళు ఈ రక్షలు అవి తీసుకున్నారు. ఆ ముసలి స్త్రీలు ఉంటారు కదా, తీసుకొని చక్కగా పిల్లలకు కట్టారు, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు శత్రుఘ్నుడు కూడా అక్కడే ఉన్నాడు కదా. ఇప్పుడు వీళ్ళకి పిల్లలు పుట్టినట్టు, వాళ్ళకి కుశలవులని పేర్లు పెట్టినట్టు ఇవన్నింటి గురించి విన్నాడు, చాలా సంతృప్తి పొందాడు అనమాట. అందరికీ వాళ్ళ వదిన గారు అంటే చాలా రెస్పెక్టే కదా. ఇలా దూరంగా ఉండడం వల్ల వాళ్ళకు బాధ, అలాంటిది వాళ్ళ వంశంలో పుట్టిన ఫస్ట్ చైల్డ్ కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు, సీతామాత సంతోషంగా ఉండాలని తనలో తానే అనుకున్నాడు. తర్వాత ఆ రాత్రి అక్కడ గడిపి పొద్దున్నే లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట. వాల్మీకి మహర్షికి నమస్కరించాడు, నమస్కరించి బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయి 7 డేస్ ట్రావెల్ చేసిన తర్వాత యమునా తీరానికి చేరుకున్నాడు. అక్కడ చాలామంది ఋషుల ఆశ్రమాలు ఉన్నాయి కదా, వాళ్ళే కదా ఇప్పుడు రాముడి దగ్గరికి వచ్చి మేము ఈ లవణాసురుడు వాళ్ళ ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పిన వాళ్ళు. సో వాళ్ళ ఆశ్రమాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కొంతకాలం గడిపాడు. ఎందుకంటే సరైన టైం వచ్చాకే తను యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు అక్కడ వెయిట్ చేస్తున్నాడు సరైన టైం కోసం. చక్కగా ఈ మహర్షులు వాళ్ళు మంచి పురాణ కాలక్షేపం అన్ని మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు కదా, అవన్నీ వింటూ చక్కగా ఉన్నాడు. ఉంటే ఒకరోజు అడిగాడు అనమాట, ఈ చివన మహర్షిని అడిగాడు, అసలు ఈ శూలం అతని దగ్గర ఉంది కదా, దాని బలం ఏంటి అసలు, ఆ లవణాసురుడికి ఇంతకుముందు ఎవరెవరితో యుద్ధం జరిగింది, ఆయన చేతిలో ఎవరు చనిపోయారు, ఈ వివరాలన్నీ అడిగాడు. అంటే అవి తెలుసుకుంటే ఆయన ఈజీగా ఎస్టిమేషన్ వస్తుంది కదా, అసలు ఎలా చేయాలి ఇంత యుద్ధం, ఇవన్నీ క్యాల్కులేషన్స్ ఉంటాయి కదా, దానికోసం అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు చివన మహర్షి చెప్తున్నారు, యుద్ధరంగంలో ఈ శూలం ధాటికి చాలామంది చచ్చిపోయారు, వాళ్ళలో ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మహారాజు ఒకళ్ళు, పూర్వం మాందాత మహారాజు ఉండేవారు, మీ పూర్వీకుడు, అయోధ్యను పాలించేవాడు, అతను యువనాశ్వడి కొడుకు అనమాట, చాలా బలవంతుడు, 3 లోకాల్లోని మాందాత చక్రవర్తికి మంచి పేరుంది, అలాగే చాలా భాగం అంటే ఈ భూమి మీద ఉన్న చాలా భాగం ఆయన కంట్రోల్లోనే ఉండేది. ఇలా ఒకసారి ఆ మహారాజు దేవలోకాన్ని జయించడానికి పూనుకున్నాడు. ఇంకా అయితే మాంధాత చక్రవర్తి దేవలోకం మీద యుద్ధానికి వస్తున్నాడు అన్న విషయం తెలుసుకొని దేవతలు, ఇంద్రుడు అందరూ విపరీతంగా భయపడ్డారు. సో ఇప్పుడు ఆ మాంధాత చక్రవర్తి ఏమన్నాడంటే, నేను ఇంద్రుడి రాజ్యంలో సగభాగాన్ని ఆక్రమించి ఆ దేవగణాలందరూ నాకు విధేయులుగా ఉండేలాగా, అంటే నా మాట వినేలాగా వాళ్ళందరినీ చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసి స్వరలోకానికి బయలుదేరాడు, అంటే దేవలోకానికి బయలుదేరాడు. అయితే దేవేంద్రుడు అన్నాడు, అంటే ఇతని మెంటాలిటీ బాగాలేదు, ఇప్పుడు మమ్మల్ని కూడా జయించాలని చూస్తున్నాడని అతను గ్రహించి రాజుతో కొంచెం నెమ్మదిగా స్మూత్గా మాట్లాడానమాట. మహారాజా, నువ్వు అసలు మనుష్య లోకానికే పూర్తిగా రాజు కాలేదు, భూలోకం మీద ఇంకా పూర్తిగా ఆధిపత్యం రాకుండా నువ్వు దేవలోకాన్ని ఎందుకు కోరుతున్నావు? అసలు ముందు భూమంతటిని నీ కంట్రోల్లోకి తెచ్చుకో, దాని తర్వాత అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి నీ సేవకులు బలాలు అందరినీ తెచ్చుకో, ఇక్కడికి వచ్చి స్వర్గరాజ్యాన్ని హాయిగా పాలించు అని చెప్పాడు. అప్పుడు మాందాతుడు అన్నాడు, ఇదేంటిది, భూమి మొత్తం ఆక్యుపై చేయమంటావేంటి? మొత్తం నా కంట్రోల్లోనే ఉంది కదా, నా మాట చెల్లని ప్లేస్ ఏదైనా ఉందేంటి ఎక్కడైనా అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, మధురాక్షసుడు కొడుకు లవణాసురుడు ఉన్నాడు, మధువనంకి ప్రభువుగా ఉన్నాడు, అతను మాత్రం నీ శాసనాన్ని పాటించడు అని అన్నాడు. అన్న వెంటనే మాందాతకి నచ్చలేదు ఆబ్వియస్గా, ఇదేంటి అందరూ నా కంట్రోల్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను, ఇతను కాదా అని చెప్పి వెంటనే కొంచెం సిగ్గుపడి తలదించి ఏమీ మాట్లాడలేకపోయాడు అనమాట. సరే నేను ముందు ఆ పని చూసుకొస్తాను, ఇంద్రుడి దగ్గర సెలవు తీసుకొని తిరిగి భూలోకానికి వచ్చేసాడు. అతనికి ఇంకా అసహనం మొదలైపోయింది. ఏంటి ఎవడి లవణాసురుడు అని చెప్పి వెంటనే తన సైన్యం అంతటితో యుద్ధానికి బయలుదేరి ఈ మధువనానికి వచ్చి ఒక దూతను పంపించాడు అనమాట, యుద్ధానికి రమ్మని చెప్పి, అతనికి పిలవమని చెప్పి. లవణాసురుడికి నచ్చలేదు, ఎవడీడు వచ్చాడు నన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు, నా దూతను చంపేసి తినేసాడు ముందు, ఏంటి దూత ఎంతకీ రావట్లేదని చెప్పి రాజుకి ఇంకా కోపం వచ్చింది. సో అన్ని వైపుల నుంచి బాణ వర్షం కురిపించేసి ఆ రాక్షసుడిని దెబ్బతీశాడు. అప్పుడు లవణాసురుడు తన దగ్గర ఆయుధం ఉంది కదా, వెంటనే ఆ శూలాన్ని పట్టుకొని యుద్ధానికి వచ్చి ఆ శూలాన్ని ఈ రాజు మీద ప్రయోగించాడు. మొత్తం రాజుని అతని పరివారాన్ని కంప్లీట్గా భస్మం చేసేసి ఆ శూలం మళ్ళీ ఆయన చేతికి వెళ్ళిపోయింది. సో ఆ రకంగా మీ వంశంలో వాడే మాంధాత ప్రభు సపరివారంగా బుగ్గిపాలైపోయాడు. ఆ శూల ప్రభావం అంత గొప్పది, అంత శక్తివంతమైంది. కాబట్టి మహారాజా, నువ్వు రేపు పొద్దున్నే ఆ లవణాసురుడు శూలాన్ని పట్టుకోకముందే అతన్ని నువ్వు తొందరగా చంపేయాలి, నీకు గ్యారంటీగా విజయం లభిస్తుంది, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పాడనమాట. రేపు ఉదయం లవణాసురుడు మాంసాహారం కోసం శూలం లేకుండా బయటకు వస్తాడు, అప్పుడు వచ్చినప్పుడు నువ్వు అతన్ని చంపేయాలి అని చెప్పాడనమాట, ఐడియా ఇచ్చాడు చ్యవన మహర్షి. సో అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే లవణాసురుడు మాంసాహారం కోసం తన ఊరు నుంచి బయటకు వచ్చాడు. బయటకు వస్తే యమునా నదిని దాటేశాడు. యమునా నదికి అటువైపు ఉన్నాడు కదా రాత్రి శత్రుఘ్నుడు. ఉదయాన్నే ఆ నదిని దాటి ధనుర్బాణాలు ధరించి ఆ నగర ద్వారం దగ్గర రెడీగా ఉన్నాడనమాట. సో ఈ రాక్షసుడు మధ్యాహ్నం టైంకి బోల్డ్ మృగాల్ని వేటాడేసి వాటిని తీసుకొని మళ్ళీ నగరం దగ్గరికి చేరాడు. అప్పుడు ఆయుధాలు ధరించి ఇలాగ ద్వారం దగ్గర నిల్చున్న శత్రుఘ్నుడిని చూశాడు. చూసిన తర్వాత, ఎవడు నువ్వు, ఈ ధనుర్బాణాలు నన్నేం చేస్తే, నీ ముందు నీలాగ ఇంతకుముందు బోల్డ్ మంది ఇక్కడికి నా మీద వచ్చి దాడి చేశారు, వాళ్ళందరినీ ఈజీగా తినేశాను నేను. సరే నాకు ఈరోజు ఎలాగో కావాల్సిన ఫుడ్ కంప్లీట్గా దొరకలేదు, కొంచెం దొరికింది, నువ్వే నాకు ఆహారం అవడానికి వచ్చి నా ముందు నిల్చున్నావు, వెరీ నైస్ అని అన్నాడనమాట. ఈ మాటలు విన్నాక శత్రుఘ్నుడికి చాలా కోపం వచ్చింది. అప్పుడు అన్నాడు, నేను నీతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలనుకుంటున్నాను, నేను దశరథ మహారాజు కొడుకుని, ఎంతో గొప్పవాడైన శ్రీరాముడికి తమ్ముడిని, శత్రువుల్ని సంహరించడంలో నాకు చాలా పేరుంది, నా పేరే శత్రుఘ్నుడు. సో నిన్ను చంపడానికి ఇక్కడికి వచ్చాను, నువ్వు యుద్ధంకి నాతో ద్వంద్వ యుద్ధం చేయడానికి రెడీ అవ్వు ఇప్పుడు అని యుద్ధానికి పిలిచాడనమాట. పిలిస్తే అప్పుడు అవహేళన చేస్తూ నవ్వాడు ఆ రాక్షసుడు, అంటే వెటకారంగా అనమాట, నవ్వి, నా అదృష్టం కొద్దీ నువ్వు నా చేతికి చిక్కేవు శత్రుఘ్న. ఇప్పుడు అసలు రావణాసురుడు మా రిలేటివ్ అయితే అతను ఒక స్త్రీ కారణంగా రాముడి చేతిలో చచ్చిపోయాడు, అంతేకాకుండా రాముడు అతన్నే కాక అతని వంశం మొత్తాన్ని రూపుమాపేశాడు, అవన్నీ కూడా నేను సహించాను, ఇంతవరకు మీరు చేసిన అవమానాలన్నీ తెలిసి కూడా నేను ఊరుకున్నాను, మమ్మల్ని అవమానించిన వాళ్ళందరినీ నేను ఇప్పటి వరకు మట్టి గరిపించాను, కానీ మీలాంటి మనుషులు అచ్చా మీతో మాకేంటి అని నేను కేర్లెస్గా వదిలేశాను, అంతేగాని నాతోనే ద్వంద్వ యుద్ధం చేయాలని ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నేను ఇంక ఊరుకోను, నా ఆయుధాన్ని తీసుకొస్తాను, ఒక్క క్షణం ఆగు, అప్పుడు నీ కోరిక తీరుస్తానన్నాడు. అప్పుడు శత్రుఘ్నుడు అన్నాడనమాట, నా చేతికి చిక్కిన తర్వాత నువ్వు ప్రాణాలతో ఎక్కడికి వెళ్ళిపోతావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను విడిచిపెట్టను, అసలు అనుకోకుండా శత్రువు ఎదురుపడితేనే ఎవడు వదిలిపెట్టు, అలాంటిది నువ్వు ఇప్పుడు పిరికివాడు కాబట్టి నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిన ఆయుధం తెచ్చుకుంటానంటే నేను ఆగుతానేంటి, అలా ఏం ఛాన్స్ ఎవరు ఇవ్వరు, ఇక్కడ నేను నీతో ఇప్పుడే ఫైట్ చేస్తాను అన్నాడు. వెంటనే రాక్షసుడు కోపం వచ్చేసి ఒక పెద్ద చెట్టును తీసి డైరెక్ట్గా శత్రుఘ్నుడి వక్షస్థలం మీద తగిలేలాగా విసిరాడు. అయితే ఆయన బాణాలేసి ఆ చెట్టును ముక్కలు ముక్కలు చేసేసాడు అన్నమాట. మళ్ళీ ఇంకొక చెట్టును తీసి మళ్ళీ అతని మీద వేశాడు. వేస్తే ట్రిప్పుకి 3-4 బాణాలు ఒకేసారి వేసేస్తున్నాడు ఆయన శత్రుఘ్నుడు. వేసి వాటిని ముక్కలు ముక్కలుగా చేసేస్తున్నాడు. అంతేకాకుండా రాక్షసుడి వక్షస్థలం మీద బోల్డ్ బాణాలు కొట్టాడు. అయినా వాడు ఏమాత్రం తగ్గలేదు. అలాగ తీస్తున్నాడు, చెట్లు తీస్తున్నాడు, మీదకి ఇసురుతున్నాడు. ఇలా ఇద్దరికీ ఫైట్ జరుగుతుంది. మొత్తానికి ఆయుధం తెచ్చుకోవడానికి వెళ్ళలేకపోయాడు, ఎందుకంటే శత్రుఘ్నుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఈలోగా వాడు ఒక చెట్టు శత్రుఘ్నుడి మీద వేస్తే అది ఆయనకి తగిలి వెంటనే ఆయన స్పృహ కోల్పోయాడు అన్నమాట, మూర్చపోయాడు. ఒక్కసారిగా ఆయన మూర్చపోయేసరికి ఋషులు, దేవతలు, గంధర్వులు వీళ్ళందరూ పైనుంచి చూస్తుంటారు కదా. ఒక్కసారి అయ్యో ఏంటి ఇలా జరిగిపోయిందని ఒక్కసారి వాళ్ళందరూ హాహాకారాలు చేస్తున్నారు. అయితే శత్రుఘ్నుడు చచ్చిపోయాడని రాక్షసుడు అనుకున్నాడు. లేకపోతే స్పృహ తప్పి పడిపోయాడు అని తెలుసుంటే వెంటనే వెళ్ళి తన శూలాన్ని తెచ్చుకునేవాడు, కానీ చచ్చిపోయాడు అనుకున్నాడు. అందువల్ల ఇంకా తన భవనంలోకి వెళ్లకుండా ఇక్కడే కూర్చొని బోల్డ్ ఫుడ్ తెచ్చుకున్నాడు కదా, దాన్ని తినడం మొదలుపెట్టాడు. వీడికి ఇప్పుడు ఫుడ్ ఇంపార్టెంట్ అయిపోయింది. అయితే ఒక్క ముహూర్తకాలం గడిచేసరికి శత్రుఘ్నుడు మళ్ళీ స్పృహలోకి వచ్చి మళ్ళీ ఆయుధాలు పట్టుకొని మళ్ళీ ఆ ద్వారం దగ్గర నిల్చున్నాడు అన్నమాట. ఇంకా ఇప్పుడు ఏం చేశాడంటే శ్రీరామచంద్రుడు ఇచ్చాడే ఒక దివ్య శరాన్ని ఇచ్చాడు కదా, దాన్ని తీసుకున్నాడు. తీసుకొని అసలు దాన్ని ఎక్కువ పెట్టేసరికి దేవతలు అందరూ భయపడిపోయారంట. ఏంటిది ఇలా ఉందేంటి బాణం అని చెప్పి, అంత పవర్ఫుల్ బాణం అన్నమాట అది. వెంటనే వాళ్ళందరూ పరుగు పరుగున బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారంట, దేవతలు, గంధర్వులు, అప్సరసులు వీళ్ళందరూను. ఏంటిది ఈ లోక వినాశనం జరుగుతుందా ఏంటి, ప్రళయం ఏమైనా వస్తుందా ఏంటి, ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు అని భయపడుతున్నారు. భయపడితే అప్పుడు చెప్పాడు ఆయన, మీరేమీ భయపడకండి, లవణాసురుణ్ణి చంపడం కోసం అతను ఆ బాణాన్ని ఇప్పుడు వాడుతున్నాడు. అది శ్రీ మహావిష్ణువు యొక్క బాణం. ఒకప్పుడు కొంతమంది రాక్షసుల్ని చంపడానికి దాన్ని వాడాడు, మధుకైటబులు అలాంటి వాళ్ళని చంపడానికి వాడాడు. అది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు రాముడు చెప్పాడు కదా, ఎవ్వరికి బాణం ఉన్నట్టే తెలియదు అని. అందుకే వీళ్ళు అంత కంగారు పడుతున్నారు. మామూలుగా అయితే ఇది వారుణ అస్త్రం, ఇది బ్రహ్మ అస్త్రం అని తెలుస్తుంది కదా, ఇది ఎప్పుడు చూడలేదు వాళ్ళు, దాంతో భయపడిపోయారు వాళ్ళు. అప్పుడు చెప్పాడు మహావిష్ణువుకు మాత్రమే దాని గురించి తెలుసు అని. మీరు అర్థం చేసుకోవాలి, మహావిష్ణువుకు మాత్రమే తెలిసింది, దేవతలకు కూడా తెలియదు, రాముడికి ఎలా తెలిసింది, రాముడు ఎలా ఇచ్చాడు ఈయనకి, ఎందుకంటే ఆయనే సాక్షాత్తు విష్ణుమూర్తి కనుక. కాబట్టి మీరేమీ భయపడకండి, ఇప్పుడు ఎలాగైనా సరే శత్రుఘ్నుడు ఆ లవణాసురుడిని చంపేస్తాడు, ఆ దృశ్యాన్ని చూసి ఎంజాయ్ చేయండి, జస్ట్ ఎంజాయ్, సిట్, రిలాక్స్ అండ్ వాచ్ అని చెప్పాడు అన్నమాట. అది విన్నాక వాళ్ళందరూ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి ఈ యుద్ధభూమి దగ్గరికి వచ్చి అన్నీ చూడడం మొదలుపెట్టారు. సో ధనస్సును ఆకరణాంతం లాగి లవణాసురుడి వక్షస్థలం మీద ప్రయోగించాడు ఆ దివ్య బాణాన్ని. వెంటనే అది చీల్చేసింది పూర్తిగా, వక్షస్థలాన్ని చీల్చి రసాతలంలోకి ప్రవేశించి, అంటే ఇంకో లోకం అది, అక్కడికి ప్రవేశించి అక్కడి నుంచి మళ్ళీ శత్రుఘ్నుడి అతునీరు ఉంటుంది కదా, దానిలోకి మళ్ళీ చేరింది ఆ బాణం. అంతే, వాడు చచ్చిపోయాడు. ఎప్పుడైతే లవణాసురుడు చచ్చిపోయాడో వెంటనే ఆ శూలం దేవతలు అందరూ చూస్తుండగా అలాగ పరమశివుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయింది. కాబట్టి ఆ విధంగా శత్రుఘ్నుడి చేతిలో ఒక భయంకరమైన రాక్షసుడు చనిపోయాడు. అందరూ ఎంతో సంతోషించారు, శత్రుఘ్నుని ఎంతో చక్కగా మెచ్చుకున్నారు వాళ్ళందరూ. ఆ దేవతలందరూ అన్నారు, చాలా చక్కగా గెలిచావు నాయన, నీకే వరం కావాలో కోరుకో, మమ్మల్ని అందరినీ సంతోషపెట్టావు అని అంటే, అప్పుడు శత్రుఘ్నుడు అన్నాడు, దేవతలారా ఇదిగో ఈ మధుపుర్ని నేను రాజ్యంగా చేసుకొని ఇక్కడ నేను ఉండాలి, కాబట్టి ఇందులో మీ అందరూ ఆశీస్సులు చక్కగా ఇచ్చి నేను ఇక్కడ చక్కగా ఉండేలాగా మీరు నాకు ఆశీర్వదిస్తే అంతే చాలు, అంతకన్నా నాకు ఏ వరం అక్కర్లేదు అని అంటే, అప్పుడు వాళ్ళు చక్కగా కూడా ఆయన్ని బ్లెస్ చేశారన్నమాట. తిరిగి వాళ్ళందరూ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తన సేనలను అంతా ముందే పంపించి వేరే చోట ఉంచాడు కదా, అక్కడ కబురు పెట్టాడు అందరినీ ఇక్కడికి వచ్చేయమని చెప్పి. సో వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఇంతవరకు చూడండి సైన్యం ఏమీ లేదు, తను ఒక్కడే సింగిల్గా వచ్చాడు. మీకు తెలుసు కదా, ఇదే సైన్యం కనుక ముందు వచ్చి ఉంటే ఆ శూలాన్ని ముందే పట్టుకొని వాడు రెడీగా ఉండేవాడు. సో ఇప్పుడు పిలిచాడు ఆ సైన్యాన్ని. సో వాళ్ళందరూ వచ్చారు. వచ్చి చక్కగా ఆ రాజ్యాన్ని తను పాలించాడు. అలాగ 12 ఏళ్ళు గడిచాయి. 12 ఏళ్ళ పాటు చక్కగా ఎంతో బాగా సుసంపన్నంగా ఉంది రాజ్యం. అందరు ప్రజలు హ్యాపీగా ఉన్నారు. చాలా రామరాజ్యం ఎలా ఉందో ఇది అలాగే ఉందన్నమాట. చక్కగా పాలిస్తున్నాడు శత్రుఘ్నుడు. 12 ఏళ్ళు అయ్యాక రామచంద్ర ప్రభు పాదాలు ఒక్కసారి దర్శించాలి అని తన మనసులో అనిపించింది శత్రుఘ్నుడికి. అంటే అప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి. ఇక్కడ రాజ్యభారం అంతా వేరే వాళ్ళకి అప్పగించడానికి లేదు. ఇవన్నిటి వల్ల ఎప్పటికప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయినట్టు టక్మన్ ఇలా ఫ్లైట్ ఎక్కామా, 1 అవర్ జర్నీ చేసామా, వెళ్ళొచ్చామా, ఆ సిచ్యుయేషన్ లేదు. కాబట్టి తన రాజ్యాన్ని తను చూసుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం మంది సేవకుల్ని, కొంతమంది బలాలని తీసుకొని ఒక్కసారి అయోధ్యకు వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడనమాట. కాబట్టి అక్కడ ఉన్న మంత్రులకి, సైన్యాధిపతికి, వాళ్ళందరికీ అక్కడ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అప్పగించి ఒక 100 రథాలతో కొన్ని గుర్రాలతో అయోధ్యకు బయలుదేరి వెళ్ళాడు. మధ్యలో ఒక 7-8 ప్లేసెస్లో ఆగి రెస్ట్ తీసుకుంటూ అలా 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 ఫైనల్గా మళ్ళీ వాల్మీకి ఆశ్రమానికి చేరి ఆ నైట్ అక్కడే ఉన్నాడు. అప్పుడు వాల్మీకి మహర్షి అంటున్నాడు, శత్రుఘ్న, నువ్వు చక్కగా లవణాసురుడిని చంపడం వల్ల లోకాలన్నీ ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి. లేకపోతే రోజుకి కొన్ని 1000 మందిని తినేసేవాడు. అలాంటిది ఇప్పుడు అందరూ మనశ్శాంతిగా బ్రతుకుతున్నారు. నీకు ఆ యుద్ధం నువ్వు ఆ రోజు చేసిన రోజున నేను ఇంద్రసభలో కూర్చొని ఉన్నాను. కాబట్టి నేను కూడా వచ్చి ఆ యుద్ధాన్ని చూశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నీ మీద ఉన్న ప్రేమతో నేను నీకు ముద్దు పెడుతున్నానని చెప్పి శత్రుఘ్నుడి శిరస్సు మీద మహర్షి ముద్దు పెట్టారు. ఇప్పుడు అదే ఆశ్రమంలో సీతాదేవి ఉంది కదా, అలాగా ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ కుటీరంలో ఈయన ఉన్నాడు. దగ్గరలో ఉన్న ఇంకో కుటీరంలో కుశలవులు ఇద్దరూ కూడా వాళ్ళ రొటీన్ ప్రకారం చక్కగా పాటలు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు ఏం పాడుతున్నారు, రాముడి చరితాన్ని పాడుతున్నారు. అంటే రామచరిత్రని వాల్మీకి మహర్షి రాస్తే దాన్ని చక్కగా లయబద్ధంగా పాటలు పాడుతున్నారు వాళ్ళు, చక్కగా తాళం వేస్తూ. అది చక్కగా సంస్కృత భాషలో చక్కగా ఛందస్సు, వ్యాకరణం అన్ని లక్షణాలతో ప్రాపర్గా రాసిన రామకథ. ఆ కథని వీళ్ళు వీణ వాయిస్తూ చక్కగా గానం చేస్తున్నారు దాన్ని. అవి వినగానే శత్రుఘ్నుడికి ఇంకా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయాడంట దుఃఖం వచ్చేసి. అలాగే అక్కడున్న సైనికులు వాళ్ళందరూ కూడా, బాబు ఏంటి ఇంత బాగా పాడుతున్నారు ఎవరు, అసలు ఈ కథ ఏంటి ఇంత బాగుంది, పాడడం ఏంటి ఇంత బాగుంది, కథ అంతా మనకు తెలిసిన కథే, కానీ యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఇక్కడ వీళ్ళు ఎలా పాడుతున్నారు, ఏంటి అసలు అని వాళ్ళకి ఆశ్చర్యం కలిగి శత్రుఘ్నుడికి చెప్పారనమాట. వాల్మీకి మహర్షిని ఒకసారి అడిగి తెలుసుకుందామా దీని గురించి అని. అప్పుడు శత్రుఘ్నుడు అన్నాడు, మనం ఇలా ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇలా అడగడం కరెక్ట్ కాదు. ఇలాంటి మునుల యొక్క ఆశ్రమాల్లో ఇలాంటి ఆశ్చర్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనకి ఎంత కుతూహలంగా అనిపించినా కూడా మనం అలా అడగడం కరెక్ట్ కాదు అని చెప్పాక వాళ్ళు సైలెంట్గా ఎవరి పర్ణశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. శత్రుఘ్నుడు వెళ్ళి పడుకున్నాడు, కానీ తన మనసులో అలాగా రామాయణం ఎలా గానం చేశారో అదే మనసులో కదులుతుంది. దాని గురించి ఆయనకు అసలు నిద్ర పట్టట్లేదన్నమాట. అందులోని వాళ్ళు లయబద్ధంగా చక్కగా పాడారు కదా, అదే వినిపిస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ రాత్రి ఎలా గడిచిపోయిందో ఆయనకు తెలియదు అనమాట. పొద్దున్న లేచి మహర్షి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని చెప్పాడు, మహర్షి నేను శ్రీరామచంద్ర ప్రభువుని దర్శించడానికి వెళ్తున్నాను, కాబట్టి మీరు నన్ను బ్లెస్ చేయండి అని అడిగాడనమాట. అని చెప్పి ఆయనకి నమస్కరించేసి ఇంకక్కడి నుంచి బయలుదేరిపోయి అయోధ్య నగరానికి వెళ్ళిపోయాడు. అలా రామచంద్ర ప్రభు భవనం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ రాముణ్ణి చూశాడు. చక్కగా దేవతలందరూ కూర్చుంటే మధ్యలో ఇంద్రుడు ఉంటే ఎలా ఉంటాడో రామచంద్ర ప్రభు తన సభలో అలా ఉన్నాడనమాట. వెళ్ళగానే చక్కగా అన్నయ్యకి నమస్కరించాడు. నమస్కరించిన తర్వాత, మహారాజా నువ్వు ఆజ్ఞాపించిన విధంగానే అన్ని పనులు చేశాను నేను. ఆ లవణాసురుడిని చంపేశాను, అలాగే ఆ మధుపురాన్ని మళ్ళీ నేను రీబిల్డ్ చేశాను. మొత్తం నగరాన్ని నిర్మించమని చెప్పాడు కదా రాముడు, సో మొత్తాన్ని చక్కగా చేశాను. నీకు దూరంగా ఆ ఊర్లో 12 సంవత్సరాలు గడిపాను, కానీ నువ్వు లేకుండా, నీ దగ్గరలో లేకుండా నాకు అక్కడ ఉండడానికి నాకు అసలు ఇష్టం లేదు. తల్లి ఆవుకి దూడ దూరంగా ఉంటే దాని ఎక్కువసేపు ఉండలేదు, వెంటనే తల్లి దగ్గరికి వచ్చేస్తుంది. నాకు కూడా అలాగే ఉంది, నన్ను ఇప్పుడైనా ఒప్పుకో అన్నయ్య, నేను ఎక్కడ ఉంటానన్నట్టుగా అడిగాడనమాట శత్రుఘ్నుడు. అయితే వెంటనే రాముడు అన్నాడు, నువ్వు ఏమాత్రం విషాదానికి లోన్ అవ్వకూడదు. క్షత్రియ లక్షణం అదే కాదు, హోమ్ సిక్నెస్ ఇలాంటివి ఉండకూడదు. రాజులు ఎంత దూరంగా తన వాళ్ళకు దూరంగా ఉన్నా కూడా ఎప్పుడు ఇలా దుఃఖించకూడదు, మనం క్షత్రియ ధర్మాన్ని అనుసరిస్తూ ప్రజలను పాలించాలి తప్ప ఇలా బాధపడకూడదు, నువ్వు నన్ను కలవడాని కోసం అప్పుడప్పుడు అయోధ్యకి వస్తూ వెళ్తూ ఉండు, ఇక్కడికి వచ్చి ఇక్కడ కొద్ది రోజులు ఉండి మళ్ళీ తిరిగి మధుపురానికి వెళ్తూ ఉండు, నాకు కూడా నువ్వు ప్రాణం కంటే మిన్న, అంత ఇష్టం నాకు నువ్వంటే. కానీ మనకు రాజ్య పరిపాలన అనేది మన డ్యూటీ, మన డ్యూటీస్ మనం చెయ్యాలి, కాబట్టి ఒక వారం రోజులు ఇక్కడ ఉండు, దాని తర్వాత మళ్ళీ మధుపురానికి వెళ్ళిపో, మళ్ళీ నీకు ఎప్పుడైనా నన్ను చూడాలనిపించినప్పుడు వద్దు కానీ అని చెప్పాడు. అయితే సరే అన్నాడు శత్రుఘ్నుడు. కాబట్టి తనకి వెళ్ళడం ఇష్టం లేదు కానీ మరి రాజాజ్ఞ పాటించాలి, అందుకు సరే అని చెప్పి 7 రోజులు అక్కడ గడిపాడు. తర్వాత మళ్ళీ మధుపురానికి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. వాళ్ళ అన్నదమ్ములకి అందరికీ కూడా నమస్కరించాడు. తర్వాత లక్ష్మణుడు భరతుడు కొంత దూరం వెళ్ళారన్నమాట, అతనితో పాటు శత్రుఘ్నుడితో పాటు. తర్వాత మధుపురానికి వెళ్ళిపోయాడు శత్రుఘ్నుడు. మిగతా విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం, సరేనా? బాయ్ పిల్లలు.